சௌந்தர்யசார சர்வஸ்வம், சௌந்தர்யசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயிமகேஸ்வரம், பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதார், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து, எப்படைத்தே மன நிச்சலங்கா உண்டாமோ பரமாத்ம மாட்டாடுதாரு. மன எப்படைத்தே ரோதிஸ்துண்டாயின பட்டின்சுக்கோடு. கனக மன ஏன் செய்யாலண்டே ஆடவக்கூடது அனி அர்த்தம். ஏதி ராணி ஏதி போனி இது ஒக மகா கல்லோலம். இது அநேக கெரட்டாலு புடுத்து உண்டாயி ஜருகுத்து உண்டாயி அலலு ஏற்படுத்தாயி. ஏற்படின கெரட்டவு நுன்சுன்னதா கெரட்டம் புட்டக்குண்டா உன்னதா? ఇదేదో దుఃఖం వచ్చింది సుఖం రాదేమో అని అనుకోకూడదు. సుఖాలే వస్తున్నాయి, దుఃఖాలు మనకు లేవనుకోకూడదు. ఏ రూపంలో ఏ సుఖం ఉంటుందో, ఏ దుఃఖం ఉంటుందో, ఏ అననుకూలత ఉంటుందో, ఈ జీవన పరావారంలో కలిగేటువంటి అనేకానేక మార్పులు అన్నింటినీ కూడా ఒడ్డొరసి చక్కగా ఎరుకతో అనుభవించాలి. దానవేంద్రుడైనటువంటి బలి, వాడు రాక్షస జన్మ ఎత్తినా గుణం చేత దానవీరుడైనాడు గనక నిశ్చలంగా ఉన్నాడు. వటు త్రివిక్రముడై అయ్యనున్నాడు. అప్పుడు అన్నాడు, దానవ త్రిపద భూతుల మిథునంటివి. దానవ, మూడడుగులు ఇస్తానని కదా అన్నావు, చూడండి ఆ పరీక్షలో పెడుతున్నాడు. ధరణి చంద్రార్కులెందాకనుందురు అంతభూమియు ఒక్క అడుగయ్య నాకు. సూర్యచంద్రాదులు భూమి ఇదంతా కలిపితే నాకు అడుగు అయిపోయింది. స్వర్లోకము ఒక్క చరణమయ్యే నీ సొమ్ము సకలంబు నేడు రెండడుగులు కడమ పాదమునకు కలదే భూమి. ఇచ్చదను అన్నర్థమీని దురాత్ముండు నిరయంబు పొందుట నిజముగాదే. ఎక్కడ మోపమంటావయ్యా? మూడో పాదం చూస్తున్నా, నా పాదం ఏమైపోయింది అని ఇట్లా అక్కడక్కడ ఆక్రమించేశాం, రెండడుగులు అయిపోయింది, మూడోది ఎక్కడ మోపన భూమి ఉన్నదా అని అడిగాడు. అనగానే వామనుడు పలుకక సమాధానం లేదు పాపం, లేక సత్యభంగ సందేహం జరిగిందిట ఆయనకి. నేను అన్న మాట నెరవేర్చుకోలేకపోతానా ఇవేళ, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ, కానీ విషన్నుడుగాక ఆయనకి విషాదం కలగలేదట. వైరోచని ప్రసన్నవదంతో చిన్ని ప్రోడైనటువంటి వడుగుతో అంటే వటువుతో ఇలా అన్నాడట, సుమృతంబుగాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు. నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టవో నిర్మలాత్మ. ఏమున్నది, నా శిరస్సు మూడవ పాదంగా తెచ్చి అక్కడ పెట్టవయా అని అడిగాడు. నిరయమున ప్రాప్త నిగ్రహంబున పదవిహీనతకు బంధమున కర్ణ భంగమునకు అఖిల దుఃఖమునకు వెరవ దేవ వంకదరచినట్లు తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరత వడువే. పేపిదప మేలగుగాక పృథుమదాంధులకు దానవులకు మాకు తరియరింగి విభ్రంసచక్షువు వెలయని చుట చేసి గురువులలో ఆది గురువ నీవు. నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో వస్తియో బాధయో తల్లంప నిన్ను ఎదిరించి పోరాడి నిర్జలులు ఆరులు ఆది యోగీంద్రులందడు నక్కి టంకి అందరే తల్లి పెట్టండ్రు హర్షమూర్తి ఈశనీయడ దుర్లభమేమి కలదు. తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని గురువులు గాని స్నేహితులు గాని ఎప్పుడైనా ఒక అపాయం చేసినట్టుగా కనిపించినా దాని వెనక ఏముంటుంది? మనం పిల్లవాడిని ఎందుకు కొడతాం? వాడు బాగుపడాలి అని. బహుశా మేము సంపాదించుకున్నటువంటి రాజ్యం వలన మాకు ఒక మదం ఏర్పడింది మా జాతికి, దానిని మేము సంహారం చేయటానికి నువ్వు నిర్ణయం తీసుకుని ఉండాలి. మళ్ళీ ఎప్పుడో మాకు మంచి రోజులు నువ్వే ఇస్తావు, ఘటనాఘటన సమర్థుడివి నీవు అన్నాడు. అని ఇంకో మాట అన్నాడు, శిరస్సు మీద పెట్టవయ్యా అంటూనే నీకు తెలియదేమో వటువా, చలియే మృత్యువు. నీకు తెలుసా నాకు స్నేహితురాలు ఉంది, ఏదా స్నేహితుడున్నాడు, దాని పేరు మృత్యువు. చుట్టమే యముడు సంశయార్థులే కింకరు శిలలంగేసని బ్రహ్మతల్ను దృఢమే జీవంబు. ఓ చల్లదే, ఏ రాతి శరీరాలు తీసుకొని వచ్చామా మేము ఇక్కడ? ఇవి పోయేవే, వాడు బొమ్మలు గీశాడు కానీ ఎప్పుడు మనం అనుకునే పంచదార చిలకలు చేసి పంపాడు మనల్ని. మనం కూడా అంతే, పంచదార చిలక తీసుకెళ్ళి అలా నీళ్ళలో పెట్టి తలవారి చూడండి, ఏ ఎక్కడ రూపం ఉండదు, రంగు మిగులుతుంది, నీళ్ళలో వెలిసిపోతుంది. ఇది కూడా అంతే.
ధనములు అస్థిరంబులు తనువు అతి చంచలము కార్యార్థులు అన్యులు గడచు కాలము ఆయువు సత్వర.
ఆయువు త్వర త్వరగా నడిపిస్తుంది. ఆ ఏ వైపుకు నడవాలో అట్లా అదే నడిపిస్తుందయ్యా. ఎవరో చెప్పినట్లుగా
ఐశ్వర్యము అతి శీఘ్రమని కాదే తమ తండ్రి నతకరించి మా తాత సాధు సమ్మతుండు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి చేసి.
మాకు అసలు ఇది కొత్తే కాదు, ఎందుకంటే మా తాతపాదులైనటువంటి ప్రహ్లాదుడు మా ముత్తాత అయినటువంటి హిరణ్యకశిపుడి కొడుకు. అన్ని సంపదలు ఉండి ఒక్కనాడు భోగం అనుభవించలే. హరిపాదముల కంటే గొప్పదైన ఆస్తి లేదని నమ్మిన ప్రహ్లాదుడు నా తాత. ఇవాళ ఈ ఆస్తి ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు. ఇవాళ మనం అలా అనుకోగలుగుతున్నావా? ఇంట్లో సగం ఇరిగిపోయిన చీపురు కట్టబోతే పోకపోతే ఇంకా 4 రోజులు గడిచేది అనుకుంటాం కదా. పోవలసింది పోతున్నా మనకి అతనే మన స్థితి అది.
తలచున్మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై
అని పోతన తన ఆత్మానుభవం లోకానుభవాన్ని. పోతనని కూడా ఆయన దగ్గర డబ్బు లేదని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, శ్రీనాథుడి ఇంటికి వెళ్ళేవాడు. వాడు ఆ రాజుల దగ్గర తెచ్చినవన్నీ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాడు. పల్లకీలో తిరిగివాడు భోగి, ఈయన యోగి. యోగి దగ్గర డబ్బు ఉండవు, భోగి దగ్గర యోగం ఉండదు. ఇది ప్రపంచం అంతే. ఇది ఎద్దుంటే బుద్ధి ఉండదు, బుద్ధి ఉంటే ఎద్దుండదు అని సామెత ఇక్కడ తెలంగాణలో. కాబట్టి ఎద్దు బుద్ధి ఒక చోట ఉంటే అబ్బోయేది పరమాత్మే, అది కష్టం. కాబట్టి దేనికి అదే, దాన్ని అలాగే ఎంజాయ్ చేయాలి. ఈయన అప్పుడు ఈయన కోపం వచ్చే పద్యం రాశాడు. ఎవడో వచ్చి ఉంటాడు ఆ టైం, ఇంట్లో బియ్యం ఉండవు. చుట్టాలు దొంగలు ఏం మనం, ఆయన అన్నాడు మనం ఇంకో ఇంటికి వెళితే మనం చుట్టం కాదు కాబట్టి మనము దొంగలమే.
సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణంబులు ధనముల స్థిరములు తనువతి చంచలంబు కార్యార్థులన్యులు భద్రుడ తనికి మృతి లేని బ్రతుకు గలిగే వైరులై కాని తొల్లి మావారుగాన అర్ధివై వచ్చి నీవు నన్ను అడుగటల్లా మా పుణ్యఫలము కాదే.
ఏమయ్యా ఒక చిన్న విచారణ చేద్దాం, అసలు నువ్వు నన్ను ఏ అడిగావో ఏం పుచ్చుకున్నావు? నీది నువ్వే పుచ్చుకొని వెళుతున్నావు. నేను అసలు దానం ఏమిచ్చాను నీకు? అసలు ఈ రాజ్యం అంతా ఎవడిది? అమరులది, ఇంద్రాదులది. అది మేము యుద్ధం చేసి కొల్లగొట్టుకొని తీసుకొచ్చాం. మా దగ్గర ఉన్నది దొంగ సొత్తు, నీకు దానం ఇచ్చేశా, అది నువ్వు పట్టుకుపోతున్నావు. కాబట్టి నాకు దానం వలన కలిగే ఏ లాభం నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ విచారణ కూడా చాలా గొప్పది. ఎందుకంటే జేబులో అవతల వాడి జేబులో ఉన్న 100 రూపాయలు వాడివి, అది మన జేబులోకి వచ్చింది అనుకోండి అది మంది. వాడు నాది పొరపాటుని, నాకు వచ్చింది ఇది నాదేనంటాం. వీడు అట్లా అనటంలే, నీది నువ్వే పుచ్చుకొని పోతున్నావు అన్నాడు.
ఆదైత్యేంద్రుడు పీనవక్షు నవ పద్మాక్షు పిశంగాంబరాచ్ఛాదు నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదు భక్తిలతాతిరోహిత హరిశ్రీపాదు నిఖేదు బ్రహ్లాదు బోధ కళా వినోదుగనియన్ హర్షంబుతో ముందటన్.
ఎప్పుడైతే ప్రహ్లాదుణ్ణి బలి తలుచుకున్నాడో ప్రహ్లాదుడు వచ్చాట. ప్రహ్లాదుడు ఎందుకు వచ్చాడో తెలుసా? బలిని చుట్టానికి కాదు, మళ్ళీ మరొక్కసారి విష్ణుమూర్తిని చూడొచ్చు కదా అని వచ్చాట. అది ఆయనకి ఎప్పుడు విష్ణువుని రోజు మళ్ళాగానే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ రేపు వస్తారో రారు, అయ్యో 2 రోజులు రాలేదు కనుక 3 సార్లు కనపడితే ఆయన అకౌంట్ సెటిల్ చేయాలని మనం కోరుకుంటాం. అలాగే ప్రహ్లాదుడు వచ్చాడు అక్కడి నుంచొని ఒక్క మాట అన్నాడు. ఎంత ఆనందించాటంటే మళ్ళీ నా మనమడి కారణంగా నీ దర్శనమైంది అన్నాడు. వీడు చేసిన ఈ దానవీరం వలన హరి నీ దర్శనమైందయా, అందుకని వచ్చానన్నాడు. నారాయణ దేవునకు నమస్కరించి ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో
కరయుగాధీనాలిక స్థానయై పతిభిక్షాం మమ దేహి, పతిభిక్షాం మమ దేహి కోమలయతే పద్మాపతేయంచు తత్పతి వింఛావళి సేర వచ్చే త్రిజగద్రక్షాననున్ వామనున్.
ఆమె వచ్చి ఆయనేమో దానమిచ్చాడు, దానం ముచ్చుకున్న వాడిని ఈమెం అడుగుతున్నదంటే నా పతి భిక్ష పెట్టమని అడుగుతున్నది. అది మళ్ళీ ఆయన నాకు నా దానం ఇచ్చేసి తల మీద పెట్టమన్నాడు కదా అంటే హరి తొక్కేస్తే పతి దూరం అవుతాడేమోనని, నా పతిని నాకు ఇచ్చేసేయి, ఆయన ఉంటే నాకన్నీ ఉన్నట్లేనంది. ఇది భారతీయ సంస్కృతిలో ఒక పరమాద్భుతమైనటువంటి విచారధార. విశ్వనాథ గారు కూడా 1000 పడగలు రాసినప్పుడు 999 పేజీల్లో ఆ నవల రాశాడు ఆయన. ఆయన అంటాడు 998 పడగలు నశించని, ఎన్నెన్ని దండయాత్రలు జరగని, సంక్షోభాలు రాని, విలువలు మారని, సంస్కృతులు జారని, దాంపత్య ధర్మం అనబడేటువంటి ఈ 2 పడగలు, ఈ భోగాలు ఈ భారతదేశం నుంచి వెళ్ళవు బయటికి. చివర కాలం వరకు భార్య భర్తకి, భర్త భార్యకి స్నేహితుడుగా, ఒక మిత్రుడుగా, ఒక మంత్రాంగిగా పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణ అర్ధనారీశ్వర తత్వం ఉండేటువంటి వైవాహిక బంధమే సత్యము, నిత్యము, శాశ్వతమని చెప్పినట్లు ఆమె వచ్చి అడిగింది. అడగగానే
నీకు క్రీడార్థం ఉలగు లోకములను చూచి పరులు లోకులు కుమతులు లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా.
ఓ చిన్న రాజ్యం ఉన్నవాడిని రాజుని చక్రవర్తిని విర్రవీగుతాడు. సర్వలోకాలకి నీవు అధీశుడవైనటువంటి పరమాత్మ, నీ నిన్ను ఎరగటానికి నువ్వు అన్నింటికీ నీవు రాజువయ్యా అని అంటూ
కాదనడు పొమ్మనలేది రాదనడు జగత్రైక రాజ్యముని చెన్నాదైత కటనేటికి శ్రీదైత చిత్తచోర శ్రితమందార.
ఇచ్చాడు కదా, చిత్తాన్నే హరించేశావు, సంపద ఎలాగూ హరించావు, ఇవాళ నా భర్త యొక్క చిత్తాన్ని కూడా హరించేశావు, నా భర్తని పతిభిక్ష ప్రసాదించమని అడిగితే హిరణ్యగర్భుడు ప్రహ్లాదుడు వింఛావళి ఇద్దరు, ప్రహ్లాదుడు వింఛావళి అంటే మనవరాలు ఇద్దరు కలిసి శ్రీహరిని ప్రార్థిస్తుంటే హిరణ్యగర్భుడు ఏమన్నాడు వినండి, అసలు ఎంత అందంగా అంటాడో చూడండి. అంటే తన నిజతత్వాన్ని ప్రకటన జగత్తుకు చేయాలి, ఏ అవతారంలో వచ్చినా సరే.
భూతలోకేశ్వర భూత భావన దేవ దేవ జగన్నాథ దేవ వంజ తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానవరుడు కరుణింపార్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు దీచి తోయపూరము సల్లి దూర్వాంకురముల చేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదములందు నీవు ప్రత్యక్షముగా వచ్చి వేడ వేడ ఎరిగి తన రాజ్యమిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనము.
ప్రసాదు అన్నాడు, ఎరిగి ఎరిగి నీకు దానమిచ్చాడే, దృఢపాశం చేకయా, వీడిని ఏదో వదిలిపెట్టమని అడిగితే భగవంతుడు అన్నాడు. ఇది భాగవతం చదువుకోండి, కష్టాలన్నీ పోతాయని ఎవడో చెప్తే మాత్రం నమ్మకండి, భగవంతుడు ఆ మాట ఏం చెప్పలే. మీరు భాగవతం చదివేసండి, కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యాలంతా ఇళ్ళంతా స్వర్ణ మణిమయాలు అయిపోతాయి అంటే మాత్రం అది మనం మభ్యపెట్టడం, మోసజేయటం. ఎందుకంటే పరమాత్మని వాక్యం వేదవ్యాసుడి వాక్యానికి తెలుగు అనువాదం చేశాడు. ఇది స్పృహలో గనక పెట్టుకోగలిగినట్లయితే పరమాత్మ ఏం చేస్తాడు ఒక భక్తుడి పట్ల అని. మనం అంతా మేము 40-50 ఏళ్ళ నుంచి బాబా గారి దగ్గరికి వెళ్ళాం, కష్టాలు కష్టాలే ఆయన ఆయనే ఎందుకండి అనుకుంటాం కదా. నిజమే, ఆయన ఆయనే మనమే, మన కష్టం మందే.
ఎవ్వని కరుణింపైచ్చితిని వాణి అఖిల విత్తంబు నేను అపహరింతు.
చూసారా, నేను ఎవరిని కరుణించాలి అని ఇంతమందిలో అనుకుంటానో, నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాడి దగ్గర ఉన్న డబ్బంతా నేను లాగేస్తా, వాడి దగ్గర డబ్బు లేకుండా చేసేస్తా. ఇక భాగవతం దేవుడు అక్కడ ఉంటాడా? ఇదే ఫలశ్రుతి చివరికి. కానీ భగవత్ తత్వాన్ని బోధిస్తున్నాడు, ఎవని కరుణింపై ఇచ్చుంచి తిని వాణి అఖిల విత్తంబు నేను అపహరింతు సంసార గురు మదస్తద్ధుడై ఎవడు తగడి లోకము నన్ను ధికరించు అతడు ఎల్లకాలంబు అఖిల ఏనులయందు పుట్టుచుండు. అసలు నేను ఉన్నాను అన్న భావన లేకుండా కేవలం సంసారము, భార్య, పిల్లలు, ఆస్తులు దీనితోనే మునిగిపోయినట్లయితే వీడు ఎన్ని ఏనులు పుట్టారో ఎన్ని జన్మలెత్తాలో నేను చెప్పలేను. జన్మరాహిత్యం నేను ఇవ్వను, ముందు డబ్బు తీసేసుకుంటాను, దాన్ని ఖాళీ చేస్తా. రెండవది అట్లా ఉన్నట్టయితే జన్మలు మాత్రం నీ డబ్బంతా దానమంతా ఇచ్చేసాను, నా దగ్గర నాకేం లేదు కదా అంటే నిన్ను కరుణించాలనుకున్నాను గనక మూడు అడుగులతో ఈ లోకమంతా లాక్కున్నాను, మళ్ళీ అలా గనక ఉండాలి అని నువ్వు అనుకున్నట్టయితే అనేక జన్మలు నువ్వు ఎత్తాల్సి ఉంటుంది అని చెప్తూ దుర్గతి పొందు విదప విత్తవయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వమడిగి. అది గర్వం ఎలా వస్తుందిట మనిషి గర్వం అంటే, విత్త కావలసిన దానికంటే బాగా ఎక్కువ డబ్బు ఉందనుకోండి గర్వం వస్తుంది. వయో మంచి ఎడాలసెంట్ యారగెన్స్ అని చెబుతుంటాం కదా, ఎడాలసెంట్గా ఉన్నటువంటి వయస్సులో వాళ్ళకు యారగెన్స్ ఉంటుంది. ఆ యారగెన్స్ ఏంటంటే పెద్దవాళ్ళంతా పనికిరాని వాళ్ళు, సమావేశకులంతా ధీటైన వారు కాదు, ఐఎమ్ ఎవ్రీథింగ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అది ఆ యారగెన్స్ ఆ సహజం అది. రెండోది రూప, రూపం రూపానికి నిర్వచనం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ మనం అనుకుంటాం మన అందం మనకు ముద్దు, లోకానికి ముద్దు, అంతే కదా. మనకి మనం అంటే చాలా ఇష్టం, అందులో సందేహం లేదు. కాబట్టి దీనికి కావాల్సిన అలంకారం అంతా గంట గంటన్నర అద్దం దగ్గర కూర్చొని ఆయుష్ అంతా అద్దం ముందు పారబోసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. విద్య అనేక శాస్త్రాలు తెలిసినవి, అహంకారం వస్తుంది, సాత్విక అహంకారం ఉంటుంది. ఐశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై అవ్వండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడను వల్లడు మత్పరుండు. స్వామి ఈ పద్యాన్ని చాలా అందంగా రెండు లైన్లలో చెప్పారు. స్వామివి వాంగ్మయం బాగా చదవాలి, చదివితే ఆయన ఏం చెప్పారో తెలుస్తుంది. మనకెంతసేపు ఆయన ఉంగరం ఇచ్చారా బొంగరం ఇచ్చారా, గొలుసు ఇచ్చారా గొలుసు ఇవ్వలేదా, ఇదే యాతన. ఇచ్చారు పుచ్చుకున్నాం అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. ఆయన ఏదో ఉంగరం ఇచ్చారు కదా అని ఎక్కడైనా నాలుగు రోజులు కూర్చున్నావా, ఇచ్చిన మరుక్షణం హైదరాబాద్ రావాలి, అందరికీ చూపించాలిగా అది. కాబట్టి పుచ్చుకున్న దాని వలన ఆనందం కంటే అహంకారం పెరుగుతున్నది గనక ఈయన ఒక్కటే మాట చెప్పాడు ఏమనంటే, విమలుడై ఏకాత్మభావంతో ఎవడు ఉంటాడో వాణ్ణి నేను కాచుకుంటాను. అందుకే స్వామి అన్న మాట ఏంటంటే, సాయిని అందరూ చెడి నమ్మిన వారే కానీ నమ్మి చెడిన వాడొక్కడు కంటికి కానరాడి అన్నారు. అది చెడి అక్కడికి వెళ్తాం, చెడిన పదార్థం అన్నారు అన్నమాచార్యుల వారు. చెడితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఎందుకు బాగుపడటానికి వెళ్తాం. చెడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు బాగుపడటానికి వెళ్తాం. గురువు దగ్గరికి చెడితే వెళ్తాం, బాగుపడాలి అని వెళ్తాం. కాబట్టి నమ్మి చెడిన వాడంటూ ఉండడు, చెడి నమ్మిన వాళ్ళు మాత్రం అందరూ ఉంటారు. అదే భాగవతంలో కూడా ఆయన అన్నాడు, బుద్ధుండై గురు శాపతప్తుడై తా బంధువ్రజత్యత్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియుం తప్పడు ఉద్బుండుండై యజయాఖ్యమాయ గెలిచన్ పుణ్యుండి తండు అల్పుడే. అందరినీ పోగొట్టుకున్న ఈ బలి మామూలు వాడా ప్రహ్లాద? ఎటువంటి వాడయ్యా మామూలు వాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అసలు వాడిని రక్షించడం ఏమిటి? నేను వీడిని రక్షించాలి అన్ననాడే వీడు ఐశ్వర్యం హరించేశా, ఇవన్నీ గుర్తు అన్నాడు ఆయన. దానవదైచ్యుల సంగతి పూనినయి అసుర భావమును తోతో మధ్యాహ్నమున తలగిపోవును మానుగ సుతలమున ఉండుమా
మాజ్ఞన్
అని ఎప్పుడైతే భార్య వచ్చి ప్రతిభిక్షని అర్థించిందో తత్వం చెప్పాడు. నవనీతం చేతిలో పెట్టాడు ఆయన. ఆ నవనీతం ఏమిటంటే మళ్ళీ స్వామి చెప్పిన ఇవాళ స్వామి ఎందుకు మనకి రిఫరెన్స్ అంటే ఆయన సకలోపనిషన్ మూర్తి, దానిలో ఉన్నవన్నీ మామూలు మాటల్లో చెప్పారు. చేయగలిగిందే చెప్పప్ప, చెప్పినది చెయ్యప్ప, అది అంతే. ఈ లాంగ్వేజ్ ధర్మవరం వాళ్ళకి బాగా ఆనందం కలిగిస్తుంది. అది చెయ్యగలిగిందే చెప్పాలి, చెప్పగలిగిందే చెయ్యాలి. అన్నాము అంటే చేయాలి. ప్రాణం పోయినా సరే ఎక్కడికి పోతుంది ప్రాణం? అన్నది చేశాము అంటే ప్రాణం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకని? ఈ పుణ్యానుభవాన్ని ఇక్కడ పొందాలి జీవుడు, కర్మానుభవాన్ని ఆనందించాలి ఇక్కడ. ఆ పొందటం కోసం పరమాత్మ ఆయుష్నిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా మన దగ్గరున్న కాస్త డబ్బు ఖర్చు అయిపోయింది లేదు అనుకుంటే లేదు అనుకోవద్దు. లేదు కాదు, అది ఉన్నది కాదు. ఉన్నది వాడలేదు, ఏం చేయాలి దాన్ని? ఏం చేస్తున్నాను దాన్ని? ఉంది, ఉందా అంటే ఉంది. ఉన్నదేమో మనిషికి పుష్టి, తిన్నదేమో పశువుకు పుష్టి. పశువుకి గడ్డి మామికి ఒక 10 అడుగుల దూరంలో కట్టేసి ఈ గడ్డి అంతా నీదే అంటే దానికి ఏమానందం కదా. 4 పరకలు వేస్తే పాపం మనం వేసినదే తిని నెమరు వేస్తూ మళ్ళీ ఎవరో కొత్త గడ్డి వేసినట్టుగా ఆ మాయలో పడి ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి దానికంత తిన్నది పుష్టి. మనిషికి ఏమిటి అంటే హాయిగా ఎప్పుడు నిద్రపడుతుందంటే మన బ్యాంకులో FDలన్నీ అలా క్షుణ్ణంగా చక్కగా శబ్దంగా ఉండి అవన్నీ రోజుకి మళ్ళీ ఏడాదికి పిల్లలు పుడుతూ ఉంటే మనకు అదొక ఆనందం. కాబట్టి ఉన్నది పుష్టి. వీటన్నింటికంటే పరమాత్మ యందు మన మనస్సు లగ్నం చేసుకుని ఉన్నట్లయితే ఇది మన ప్రమేయంతో రాలే, మన ప్రమేయంతో పోగొట్టలే. ప్రమేయుడైనటువంటి ఒక అప్రమేయుడు ఉన్నాడు, నాకేం సంబంధం లేదంటాడు కానీ అన్ని నడిపిస్తుంటాడు ఆయన. ఆయన పేరు కర్త అన్నారు రమణ మహర్షి. ఆ కర్త ఆజ్ఞ ప్రకారమే అన్నీ జరుగుతాయి. కాబట్టి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం అన్నారు. నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఒట్టి జడాలవి, వాటికి ఏమన్నా రూపం ఉందా, ఆయుష్ ఉందా, ఏమన్నా జవజీవాలు ఉన్నాయా? నువ్వు చేస్తున్నావు గనక కర్మలు ఉన్నాయి. నువ్వు చేయటం మానే, కర్మలే లేవు అక్కడ. ఆ లేని కర్మ ఏదో ఉన్నదని, అదేదో పుణ్యకర్మని, ఇలా చేస్తే అలా అవుతుందని అంతా నీ ఊహ తప్ప, కర్మసాక్షి అయినటువంటి పరమాత్మని కర్మలను చూస్తూ దానికి తగిన ఫలితాన్ని తగిన సమయంలో ఇస్తాడు. మనం చేసిన మరుక్షణమే ఇవ్వడు. మనం ఎలా చేస్తామంటే సత్యనారాయణ వ్రతమై 5వ కథ అయిపోగానే పోస్ట్ మ్యాన్ వైపు చూస్తుంటాం, ఎరియర్స్ ఇంటికి వచ్చాయా లేదా. వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. మనం అన్ని ప్రాపంచికమే, అన్ని ప్రవృత్తి కర్మలే, కాస్త దాటాలి. ఎందుకంటే మనము మానవ జన్మ మామూలు జన్మేమి ఎత్తి రాలే. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి ఒక అవతారమూర్తి అయి వచ్చినటువంటి వేళ ఆయన నడిచినటువంటి ఒక నేల మీద మనం నడుస్తూ ఆయన బోధలన్నీ మనం స్వయంగా వింటూ ఆయనను చూచి ఆయనను తాకి ఆయనతో మాట్లాడి జన్మని ఒక తేజోమయం చేసుకున్నవాళ్ళం. కాబట్టి ఇందులో ఇవాళ మనకు కావలసినవంటూ ఏం లేవు. ఆయన ఏమిస్తే అది మనది, ఆయన ఏమి మనకి ఇవ్వకపోయినా అది మనది, మనకేం కావాలో అది ఆయనే ఇస్తాడు. అందుకే మురుగనారు అనేటువంటి ఒక తమిళ మహాకవి తిరువణ్ణామలైలో భగవాన్ గురించి చాలా గొప్ప గొప్ప పోయిట్రీ రాసేవాడు, తమిళ వాంగ్మయం మీద గొప్ప అధికారి ఆయన. ఆయన అడిగారు, రోజు నువ్వు భగవాన్తో గంటసేపు కూర్చొని ఏదోటి మాట్లాడుతుంటావు, ఏదో పుస్తకం తీసుకెళ్తావు, దిద్దామంటావు, ప్రూఫ్ రీడింగ్ అంటావు, ఇది కుట్టివ్వమంటావు, ఇంత చనువు ఉంది కదా, ఏదైనా నీకు కావలసింది అడగకూడదా? అదే మేమందరం అడిగే ముక్తి లాంటిది ఏదో అడగకూడదా అంటే ఆయన అన్నాడు, నాకేది మంచిదో నాకేది చెడుపో, నాకంటే బాగుగా నా స్వామి కెరుక. అతని చేరిన వారి కతడాయే తల్లిదండ్రి, అతని బిడ్డను నేను, ఇతరము నాకేలా అన్నాడు. వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి బిడ్డలైనారా, అసలు ఆయన బిడ్డను నేను, నాకేం కావాలో ఆయన తెలియదా అన్నాడు. మనం కూడా ఆ సంపూర్ణ శరణాగతితో, వినయంతో, సమర్పణ భావంతో ఉండగలిగితే బలి దానవీరం, పరమేశ్వరుడి దయావీరం, ఆ రెండూ కలబోసుకోవాలి. ఇవాళ చూడండి, ప్రహ్లాదుడికి హంసానంది కలిగింది, దానం తీసుకున్న త్రివిక్రముడికి హంసానంది కలిగింది, దానమిచ్చినటువంటి బలిచక్రవర్తికి కలిగింది, బలిచక్రవర్తి సహధర్మచారుడికి జరిగింది, నిఖిల దేవతలకి జరిగింది, గాంధర్వులకు జరిగింది, అసలు జరిగినదంతా హంస అనంది గనక ఈ శ్రవణపేయమైనటువంటి భాగవత రసవద్ఘట్టంలో ఇవాళ మన హృదయాలు కూడా హృదయంలో ఆ హంసానందికి లోనైంది గనక హంసానందితో స్వామికి కైంకర్యం.